భారతం కూడా రాయబడిన దివ్య స్థలం బదరీ దగ్గర ఉన్నది. అది గణేశాశ్రమం, వ్యాసాశ్రమం. వ్యాసుడు చాలా కాలం సరస్వతీ నదీ తీరంలో తపస్సు చేశాడు. ఆ వేదవ్యాస మహర్షి ఒక రోజున తెల్లవారుజామున లేచి సరస్వతీ నదిలో హాయిగా స్నానం చేశాడు. ఇప్పటికి కూడా సరస్వతీ పుష్కరాలకు స్నానం చేయాలంటే అక్కడికి వెళితేనే మనకి సరిగ్గా సరస్వతి ఉంటుంది. ఇంకెక్కడ మనకి సరస్వతి పూర్తిగా కనపడదు. ఆ తర్వాత కురుక్షేత్రంలో ఉన్నవి కాదు, అవన్నీ సంపూర్ణ సరస్వతులు కావు. సరస్వతి నది తర్వాత అంతర్వాహిని అయిపోయింది. ఒకరోజున ఆయన ప్రొద్దుటే లేచి హాయిగా స్నానం చేసి ఆ తర్వాత తన ఆశ్రమం దగ్గర కూర్చున్నాడు. ఆ పూట ఆయన జపం చేద్దామంటే జపం మీదకి దృష్టి వెళ్ళలేదు, తపస్సు చేద్దామంటే తపస్సు మీదకి దృష్టి వెళ్ళడం లేదు. ఎంత ఆలోచన చేద్దామన్నా ఎందుకు ఆయన మనస్సు ఈ ధ్యానాదుల మీదకి లగ్నం అవ్వడం లేదు. ఒక్కొక్క రోజు ఎందుకో మనం కూడా ఈ పూట మనశ్శాంతి లేదు, సుఖంగా లేదు అని అనుకుంటామే. అలాగే అంతటి వ్యాసుడు కూడా ఏమిటబ్బా ఈరోజు సూర్యోదయం నుంచి చూస్తున్నాను, లేచాను, సంధ్యావందనాదులు చేసుకున్నాను, అయినా మనస్సుకి మాత్రం శాంతి చేకూరడం లేదు, ఏదో జరిగింది ఈ పూట, నా మనస్సుకి ఎందుకు సుఖం లేదు అనుకున్నాడు ఆయన. నేను ఎన్ని పురాణాలు రాశాను, మహాభారతం అనే ఉద్గ్రంథం రాశాను, ఒకటా రెండా 1,07,000 శ్లోకాల పైబడి ఉన్న మహాభారతం అనే ఒక ఉద్గ్రంథాన్ని, ఇతిహాసాన్ని జయము అనే పేరుతో లోకానికి అందించాను. అందులో అన్ని ధర్మం, అర్థం, కామం, మోక్షం నాలుగు ఇచ్చే విషయాలన్నీ ఉన్నాయి. ఆ పుస్తకం రాశాను. అది రాస్తే మనశ్శాంతి రావాలి కదా, అయినా పూర్తిగా మనశ్శాంతి రాలేదు. మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మ లింగ గరుడ కోర్మస్కాంద పురాణాలని 17 పురాణాలు అప్పటికి గుర్తయ్యాయి. ఇంకా 18వ పురాణం భాగవతం రాయలేదు, అందుకే అది అక్కడికి చెప్పకుండా మిగతా పురాణాలు రాశాను. ఇవి కాకుండా ఉప పురాణాలు రాశాను, బ్రహ్మసూత్రాలు లోకానికి ఇచ్చాను. ఏ మనిషి ఎలా ప్రవర్తించాలో, ఏ పని చేస్తే ఆత్మశాంతియో అవన్నీ లోకానికి ఇచ్చాను. అనేక ఉపాసనా విధానాలు అందించాను. 10,000 మంది శిష్యుల్ని తయారు చేశాను. అందులో 4 శిష్యులు వాళ్ళు చాలా గొప్పవాళ్లుగా పేరు తెచ్చుకున్నారు. వేదములు ఇప్పుడున్నట్టు లేవు, పూర్వకాలంలో అనంతంగా ఉండేవి, కలగాపులగం. అసలు ఎలా మొదలుపెట్టి ఎలా బయటికి రావాలో బ్రహ్మదేవుడు లాంటి వాళ్ళకి తప్ప మామూలు వాళ్ళకి తెలిసేది కాదు. ఏదో కొంతమంది ప్రజాపతుల్ని పక్కన పెడితే తక్కిన లౌకిక పండితులకి వేదములు ఒక అడవిలో ఉండేవిట. అడవిలో అడుగు పెడితే అందులోంచి బయటికి రావడం చాలా కష్టం అండి. అలా ఉండేదిట. అలాంటి పరిస్థితుల్లో వేదవ్యాసులు వారు ఏం చేశారు, విభజ్య వేదాంశ్చతుర శిష్యాన్ అధ్యాపయత్ పురాణ. వేదములను 4 విభజించి జైమిని, పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు అని 4 శిష్యులకి పంచిపెట్టాడు ఆయన. అందులో పైలుడు ఋగ్వేదం చదువుకున్నాడు, ఇచ్చాడు. అథర్వణ వేదాన్ని సుమంతుడు అని 4 శిష్యుడికి ఇచ్చాడు. పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు, 4 అందులో పైలుడు అనేవాడు ఏం చెప్పినా చాలా క్రమం తప్పకుండా మాట్లాడతాడు ఆయన. అసలు క్రమ పద్ధతిలో మాట్లాడటం కూడా చాలా గొప్ప విషయం. క్రమం రావాలంటే ఋగ్వేదం చదవాలి. అందుకే ఋగ్వేదం యొక్క లక్షణం ఋగ్ అంటే క్రమము అని కూడా అర్థం. ఆయన ఎలా మొదలుపెట్టి చివరికి ఎలా అంతం చేయాలో తెలిసినవాడు. అడుగు పెట్టి ఇందులోంచి అందులోకి, అందులోంచి ఇందులోకి వెళ్ళి చివరికి ఎక్కడ మొదలు పెట్టానో మర్చిపోయే రకం కాదు. క్రమము తప్పకుండా మాట్లాడగలడు, ఋగ్వేద క్రమం ఎరిగినవాడు. ఇక జైమిని మహర్షి ఉన్నాడు, ఆయన కంఠం మహామధురం. సామవేదం చదవాలంటే కంఠం మధురంగా ఉండాలి, స్వరప్రధానం. సంగీతం సామవేదం నుంచి పుట్టింది. అందువల్ల సామవేదాన్ని సంగీతంతో బాగా పరిశోధనపూర్వకంగా అభ్యాసం చేసి ఉన్నటువంటి జైమినికి ఇచ్చాడు ఆయన. అందరికీ సామవేదం ఎవరండో, ఎందుకు తెలుసు, కంఠం బాగుండాలి. దానికి పద్యం చదవాలంటే కంఠం బాగుండాలి కదా, అలాగే అందులో ఉన్న మంత్రాలు చదవాలంటే స్వరం తెలిసి మధురంగా పలికేవాడికి ఇవ్వాలి. కొంతమందికి మీరు ఎంత గింజుకుని సంగీతం నేర్పిద్దామన్నా సంగీతం మీద స్పృహ అయితే ఉంటుంది, కానీ వాడి కంఠం సహకరించదు. అందుకే కొంతమంది ఇన్స్ట్రుమెంట్సే వాయిస్తారు, కంఠం పనికిరాదు. కానీ జయమిని ఎలా కదట, ఏం అపూర్వకంఠం అండి. అందుకే సామవేదము చదువుకున్న పండితులకి పూర్వకాలంలో ఆ పేరు కూడా అలా సార్థకంగా ఉండేది. వాళ్ళు కంఠమెత్తి పద్యం చదివినా శ్లోకం చదివినా మధురం సంగీతం పలికినట్టు ఉంటుంది అనమాట. జైమిని అంత గొప్పవాడు, అందుకే జైమినికి సామవేదం ఇచ్చాడు ఆయన. యజుర్వేదం లక్షణం ఏమిటి, కొంచెం స్పష్టత కావాలి దానికి. కంఠంలో ఎక్కడ ఏ అక్షరము కూడా మింగకుండా ఇతరులకు అర్థమయ్యేలా చదివేవాడికి ఎదురు ఇవ్వాలి. వైశంపాయురుడనేవాడు పురాణం చెప్పిన కనుడైన భారతం చెప్పినవాడు, ఆయన ఒక శ్లోకమో మంత్రమో చదివితే అతి స్పష్టంగా ఉండేదట, ఎక్కడ మింగడం ఉండదు. ఒక శ్లోకం చదివాం, నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం అనగానే వీరు కూడా అది విని మాకు తేలికగా అర్థమయ్యింది శ్లోకం, ఈయన చదువుతున్న శ్లోకంలో ఉన్న అక్షరములు స్పష్టముగా వినపడుతున్నాయి అనుకుంటేనే మీరు చదవగలుగుతారు. అలాగ చదివే శక్తి వైశంపాయనుడికి ఉన్నది. ఇంకా అధర్మణ వేదంలో మంత్రశాస్త్రం ఎక్కువగా ఉంటుంది. సుమంతుడు మంత్రవేత్త, అందుకే ఆయనకి మంత్రవాది అని కూడా పేరు, అది ఆయనకిచ్చాడు. ఇక్కడికి నలుగురిని నాలుగు వేదాల్లో పండితుల్ని చేశాడు. పైలుండు ఋగ్వేద పఠనం బుదర్రకని జైమిని సామంబు చదువుచుండే యదువు వైశంపాయనాఖ్యుండు పఠించే తుది అధర్వము సుమంతుడు పఠించే అఖిల పురాణేతిహాసముల్ మా తండ్రి రోమహర్షణుడు నిరూఢిదాల్చే. ఇక ఆఖరిని ఏం చేశాడు వ్యాసుడు, నాలుగు వేదములు నలుగురికి ఇచ్చాను కానీ ఇక నాకు కావలసింది పురాణాలు చెప్పేవాడు ఒకడు కావాలి. పురాణములు నేను చెబితే వాటిని కంఠస్థం చేసి లోకానికి అందించే గొప్ప శిష్యుడు ఎవడా అని ఆలోచించి సూత మహర్షిని రోమహర్షుని పిలిచి అతనికి పురాణేతిహాసాలు ఇచ్చేశాడు. పురాణాలంటే వేదాల కంటే చాలా కష్టం, ఎందుకంటే వేదములంటే అలా చదువుకుపోవడమే కదా. చక్కగా హాయిగా ఓ స్త్రీ సూక్తమో పురుష సూక్తమో ఒకసారి కంఠస్థం చేసామంటే అదే స్వరంతో ఎన్నాళ్ళైనా చెప్పచ్చు. కానీ పురాణం అలా కాదు, ఎప్పటికప్పుడు నవనవంగా ఉండాలి, అవతలాడికి అర్థం అవ్వాలి, అర్థాలు తెలియాలి, కథ తెలియాలి, ఉపాసన కావాలి. అమ్మో పురాణేతిహాసములు చెప్పి మెప్పించడం అనేది చాలా పెద్ద ప్రక్రియ. అందుకనే అది ఇతరులకు హాయిగా చెప్పగలిగేటటువంటి లక్షణములున్న రోమహర్షణుడికి ఇవన్నీ ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చాను కదా, ఇంతమంది శిష్యులు తయారు చేసి వేదములు విభజించి పురాణములు ఇచ్చి లోకానికి ధర్మములు చెప్పి నేను మాత్రం ప్రశాంతంగా లేను కారణమేమిటి. ఇక్కడ పెద్ద సమస్య ఏమిటంటే ఏదన్నా మీకు కష్టం వస్తే గురువుగారు నన్ను అడుగుతారు అనుకోండి, నాకే కష్టం వస్తే ఎవడికి చెప్పుకోను, అది పెద్ద సమస్య. అశాంతిగా ఉందండి లేక ఏదో మంత్రం ఇవ్వండి, ధనం రావడానికో ఉద్యోగం రావడానికో మంత్రం ఇవ్వండి అని మీరు అడిగితే మంత్రం ఇచ్చే గురువుగారికే కష్టం వస్తే ఆయన కష్టం ఎవరు తీరుస్తారు. అందరికీ వైద్యం చేసే డాక్టర్ గారికి రోగం వచ్చిపోయాడ. అలా ఉంది పరిస్థితిని. అందుకని ఈయన, నేను గురువుని, వ్యాసుడంటే అందరూ తమ సద్గురువుగా భావించి పూజిస్తారు. అటువంటి గురువునైన నాకు ఈ ప్రాతకాల సమయంలో ఏదో కొరత కనపడుతోంది మనస్సుకి, ఏదో లోటు నాలో ఉంది. ఆ లోటు ఏమిటో తెలియటం లేదు, మనశ్శాంతి లేదు. బహుశా భారతాది గ్రంథాలు రాసినా సంపూర్ణంగా కృష్ణుడి యొక్క గుణములు వర్ణించకపోవటం వల్ల నాకు అశాంతి వచ్చిందా, ఇదేదో మోసం వచ్చింది నాకు అనుకున్నాడు పాప ఆయన. ఆయన కొంత లోపల మళ్ళీ ఆలోచన వచ్చింది, భగవత్ కథలు రాయకపోవటం, భగవంతుని లీలలు వర్ణించకపోవటం, భగవంతుని నామస్మరణ బాగా చేయకపోవటం పురాణములలో లోపమే కదా. ఇలా ఆయన అనుకుంటున్న సమయంలో ఎవరికైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని తొలగించి వారికి ప్రశాంతిని ఇవ్వడం కోసం భగవంతుడు ఎప్పుడూ ఏదో ఒక గురువును పంపిస్తాడు. ఈయన సరస్వతీ తీరంలో నానా బాధ పడుతూ అశాంతిగా ఉన్న సమయంలో ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది, తెల్లని కాంతి ఒకటి కనపడింది, పిండి వెన్నెల కంటే తెల్లగా ఉంది, పాల సముద్రపు నురుగ కంటే తెల్లగా ఉంది పైనుంచి కిందకి దిగుతున్న ఆ కాంతి. ఆ స్వచ్ఛమైన తెల్లని కాంతిలో నుంచి ఒక మధురమైన నాదం వినబడింది. ఆ మధుర నాదముతో ఆ కాంతిలోంచి ఒక మహాపురుషుడు కిందకి దిగాడు. ఆ వచ్చేవాడు ఎవరో ఈ పాటికే మనకు అర్థమవుతుంది. అంత తెల్లగా ఉన్నవాడు నారదుడు మాత్రమే, శారద నేరద కోమల పారద రుచిదేవుడు అన్నారు ఆయన. శరత్కాలములో మేఘం ఎంత తెల్లగా ఉంటుందో పాదరసం ఎంత తెల్లగా ఉంటుందో, పాల నురుగు ఎంత తెల్లగా ఉంటుందో, అంత తెల్లని శరీర కాంతి కలిగిన వాడు, స్వచ్ఛమైన శరీరుడు నారదుడు. సరస్వతీదేవి, ఆదిశేషుడు, నారదుడు, వీళ్ళు ముగ్గురు ఒకే రంగులో ఉంటారు. ఆ నారద మహర్షి పైనుంచి కిందకు దిగుతున్నాడు. ఆయన దిగుతుంటే అలాగ ఒక పిండి దిగినట్టుంది అనమాట, వెన్నెలు దిగినట్టుంది. అయితే పిండి ముద్ద అయితే మాట్లాడదు, కానీ ఈయన దగ్గర నుంచి నాదము కూడా వస్తున్నది. ఎందుకంటే పాపాలని పిండి అవతల పారేసి మధుర స్వరం ఆయన దగ్గర ఉంది కనుక. తన చేతి వల్లకి తంత్రి చేయమున సతత నారాయణ శబ్దమప్ప ఆనన సంభూత హరిగీతరవ సుధాధారల యోగీంద్ర తతులు చొక్క కపిల జటాభార కపిల పుంజంబు చే దిశలు ప్రభాత తీతి దివహింప తను లగ్న తులసికామ గంధంబులు గగనాంతరాళంబు క్రప్పికొనగా వచ్చే మింట నుండి వాసవి నందను కడకు మాటలాడ కరుణతోట భద్ర విమల కీర్తి పారగుడు ఆరుఢనయ విశారదుండు నారదుండు. స్వచ్ఛమైన కీర్తి కలిగిన వాడు, నీతి శాస్త్రంలో ఆరితేరిన వాడు, పండితుడు, అసలు గురు శబ్దానికి అర్హుడు నారదుడంటే. నారదుడి వంటి గురువు మరొకడు లేడు. లోకానికి సర్వకాల సర్వావస్థల్లో జ్ఞానమును పంచిపెడతాడు గనక ఆయనని నారదుడు అన్నారు. నార శబ్దానికి జ్ఞానము అని ప్రధాన అర్థం. దా అంటే ఇచ్చుట, జ్ఞానము ఇవ్వడమే ఆయన లక్షణం కనుక ఆయనకి నారదుడని పేరు. ఆ మహాత్ముడు ఆకాశం నుంచి కిందకి వాసవి పుత్రుడితో మాట్లాడడానికి వచ్చాడు. వాసవి అంటే సత్యవతికి వాసవి అని పేరు. వసువు యొక్క కూతురు గనక వాసవి, ఆవిడ కొడుకు గనక వ్యాసుడికి వాసవి పుత్రుడని పేరు. వ్యాసునితో మాట్లాడడం కోసం, ఆయనకున్న మనశ్శాంతిని మళ్ళీ తిరిగి ఇవ్వడం కోసం, పోయిన శాంతినివ్వడానికి, అశాంతి తొలగించడానికి జ్ఞాని నారదుడు పైనుంచి కిందకి దిగాడు. ఆ దిగుతూ ఉంటే ఎలా ఉన్నది అది, ఆయన చేతిలో మహతి అని ఒక వీణ ఉంటుంది. ఆ మహతి అనే వీణ ఎప్పుడు ఆయన మోయిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఆయన మోయించక్కర్లేదట, ఆయన అలా చేతితో తాకకుండానే ఆ వీణ తనయంత తాను టింగ్ టింగ్ అని మోగుతుంది. అందుకే తమయంత తాము శృతులు మోసిడి వీణ అంటారు భాగవతంలో. సాధారణంగా వీణ ఎప్పుడు మోగుతుంది, మనం వీళ్లతో అలా మీటితే. గోటితో మీటకుండా కూడా తనంత తాను మోగే శక్తి కలిగినటువంటి వీణ, అటువంటి వీణని ఇప్పుడు మాత్రం అలా మీటుకుంటూ కిందకి దిగుతున్నాడు ఆయన. అందులోంచి ఏం మీటుతున్నాడు పోని, ఏదో టింగ్ టింగ్ సరిగమ పదనిశ కాదట. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రమే వస్తున్నది. అందుకే సతత నారాయణ శబ్దమప్ప. వీణ వాయిస్తూ ఉంటే అందులోంచి శబ్దం ఎలా వస్తుంది, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం మధురముగా వస్తున్నది. మీరు చూశారు లేదో, కొంతమంది పాడకుండా సంగీతం ద్వారా పాట ఏమిటో తెలిసేలా చేస్తారు. ఆ సంగీతం వింటే ఈ పాట ఇదండి అని చెప్పగలుగుతున్నావు లేదా. అలాగే ఈయన పైకి నోటితో అనకుండానే ఈ వీణ ద్వారా నారాయణ శబ్దాన్ని ఉచ్చరింపజేస్తున్నాడు అనమాట. అలా నారాయణ శబ్దాన్ని పలికిస్తూ మీటుతూ కిందకి దిగాడు ఆయన. ఇంకా నోరు విప్పితే పాటలు పాడితే ఎలా ఉంటాయి, వీణ వాయిస్తే నారాయణ, నోట్లోంచి వస్తున్నాయంటే నోట్లోంచి హరి కథలే. ఎప్పుడు చూసినా కృష్ణ ఈ లీలలు చేసావు, ఆ లీలలు చేసావు, మత్స్యావతారం ఎత్తావు, కూరమావతారం ఎత్తావు అని దశావతారాలు ప్రధానంగా పడతాడు ఆయన. ఆయన నోటి వెంబడి శ్రీకృష్ణుని అవతారములు తప్ప మరొకటి రావు. మహాత్ములు ఎప్పుడూ కూడా పాటలు పాడతారు. ఆ పాటలు ఎటువంటి పాటలు, హరి యొక్క అవతారములు, భక్తుల యొక్క చరిత్రే పాడతారు. అందుకే ఆనన సంభూత హరి గీతరవ సుధా ధారల యోగీంద్ర తతులు చొక్క అన్నారు. శ్రీకృష్ణుడి యొక్క లీలలు ఆయన పాట కింద పాడుతున్నాడు. పాడుతూ ఉంటే ఆ పాట ఎలా ఉంది, అమృతంలో ఉంది. ఆయన నోటి నుంచి గానామృతం బయటకు వచ్చింది. ఆ అమృతం తాగారు ఇలాంటి యోగులు. ఆ యోగులు పరవశించిపోయి అప్పా అప్పా ఆ అమృతం కంటే ఈ అమృతమే బాగుంది. ఆ అమృతం తాగితే కేవలం జరామరణాలు లేకుండా కలియుగ అంతవరకు స్వర్గంలో సుఖాలు అనుభవిస్తాం. కానీ ఈ గానామృతం హరికథామృతం తాగితే శాశ్వతమైన వైకుంఠం కైవల్యం వస్తుందని పరవశించిపోయి కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు కారుస్తూ ఊగిపోతున్నారట. యోగులు ఊగరు కానీ వాళ్ళు కూడా ఊగిపోయేంత మధురమైన గానం అన్నారు. జయ జగదీశ హరి అని ఆయన పాడుతూ ఉంటే ఆ హరికథామృతానికి యోగులు చొక్కారు అన్నారు. చొక్కడం అంటే ఏంటో తెలుసా? సాధారణంగా వాడడం. బాగా మైకం వచ్చినప్పుడు ఆనందంతో అలా ఊగిపోతే దానికి చొక్కుట అని పేరు అనమాట. ఆ కథ ఆ పాట అంత మధురమై వారి మనస్సుల్ని ఆకట్టుకుని వారు స్పృహ తప్పిపోతున్నారేమో అనిపించేలా చేస్తున్నది ఆ మాధుర్యం. ఇక ఆయనేమో తెల్లనివాడు, తల వెంట్రుకలు ఎలా ఉంటాయి? నల్లగా ఉంటాయి. ఆ నల్లని వెంట్రుకలు నూనె లేకపోవటం వల్ల కొన్ని వెంట్రుకలు ఎర్రగా చిగుళ్లలో మారిపోయాయి. కొన్ని తల వెంట్రుకలేమో నల్లగా ఉన్నాయి. అందులో నుంచి కొన్ని ఏమో బయటకు వచ్చి రోజు నూనె రాయిపోతే కొంతకాలానికి ఏమవుతుందంటే తల వెంట్రుకలు ఒక రకంగా ఎరుపు వస్తాయి. మహాత్ములైన ఋషులు అడవులలో తపస్సు చేయటం వల్ల తైల సంస్కారాదులు ఉండవు గనక ఆ వెంట్రుకలు రాగి రంగులోకి వస్తాయన్నమాట. ఆ రాగి రంగులో ఉన్న వెంట్రుకలు ఎలా ఉన్నాయి చూడటానికి? ఈయన మోక్షమిచ్చే చెట్టుట చెట్టుకి పుట్టిన చిగుళ్ళు వలె ఉన్నాయట. మోక్షద్రుపల్లవ శంఖచేయ అంటారు ముక్కుతిమ్మర గారు. అనగా చెట్టుకి అప్పుడే పుట్టిన చిగుళ్ళు చూశారు కదా, చిగుళ్ళు ఎలా ఉంటాయి? ఎర్రగా రాగి రంగులో ఉంటాయి. మోక్ష వృక్షం, ఆ వృక్షానికి పుట్టిన పల్లవములు చిగుళ్ళ వలె ఉన్నాయి. అలా ఆయన ఆ జటాభారంతో కిందకి దిగాడు. మెడ నిండా తులసి మాలలు వేసుకున్నాడు. ఆ తులసి మాలల్లో కొన్ని ఏమో తెలుపు, కొన్ని నలుపు, కొన్ని ఒక రకమైన ఆకుపచ్చ, కొన్ని పసుపు పచ్చ, రకరకాల తులసులున్నాయి. తులసుల్లో కూడా 108 తులసి దళాలు ఉన్నాయి అని మనకి బ్రహ్మవైవర్త పురాణం ద్వారా తెలుస్తోంది. ఆ తులసి దళాలు కూడా స్వర్గలోకంలో ఉన్న తులసి అయితే మరింత ఘుమఘుమ ఉంటాయి. అసలు మనకంటే ఉత్తర భారత్లో ఉన్న తులసి మొక్కల దగ్గర ఎక్కువ సువాసన ఉంటుంది. అందులో బదరీవనం దగ్గర ఉన్న తులసి మొక్కలు కొన్నింటిని చూశాను నేను, ఏమి సువాసన అండి, ఘుమఘుమఘుమలు ఆడిపోతుంది అనమాట. ముక్కులకి ఆ తులసి దళముల నుంచి వచ్చే వాసన తగిలితే మనిషికి జీవితంలో ఆస్తమా రోగం ఉండదు, శ్లేష్మం దానంతా అదే తగ్గిపోతుంది. మీరు ఇప్పుడు కూడా వీలుంటే ఎప్పుడైనా బదరీ వెళ్ళినప్పుడు అక్కడ ఎత్తుగా కొండ మీద ఆంజనేయ స్వామి ఉంటాడు, ఆ పైకి ఎక్కండి, అక్కడ కొన్ని తులసి మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కలు గాలి పీల్చండి, వాసన పీల్చండి, హచ్చి అని ఒక చిన్న శబ్దంతో శ్లేష్మం దిగిపోతుంది. మళ్ళీ మనకి ఏ మంచు ఏమి చేయదు అక్కడ ఉన్నంతకాలం. అంత ఆరోగ్యం ఇచ్చే తులసి ఎక్కడుందండి? రోజు తులసి దళం, అందుకే నోట్లో పోసుకునేవారు పూర్వం. ప్రాణం పోయే ముందు తులసి తీర్థం పోస్తే ఆ శ్లేష్మం తెగి వాడికి ఏమైనా మళ్ళీ స్పృహ వస్తుందని ఉద్దేశం ఒకటిని. తులసి కంఠంలో ఉన్నవాడు మాత్రం నరకమునకు పోడు, కాశీఖండంలో ఉందని. ఇన్ని కారణముల చేత తులసి రసం నోట్లో పోస్తారు. ఆ తులసి దళాలని మాలగా గుచ్చి నారదుడు మెడలో వేసుకొస్తూ ఉంటే ఆ సువాసన దిక్కుల చివరి వరకు వ్యాపించిందట. తనులగ్న తులసికా దామ గంధంబులు గగనాంతరాళంబు గప్పి కొనగ, ఆకాశమంతా ఆ తులసి యొక్క పరిమళం వ్యాపించింది. ఇన్ని రకాలుగా తన సువాసనతో, గానామృతంతో, వీణానాదముతో, జడలతో, శరీర కాంతితో ఆ ప్రాంతానంతా పవిత్రం చేసుకుంటూ దిగాడు. అంటే మహాత్ములు దిగితే దాని వెనకాతల ఎంత ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఆయన రావడంతో సంభ్రమముతో, ఆశ్చర్యంతో, భక్తితో చకితుడై లేచి నిలబడి వ్యాసుడు ఆయనకు ఆసనమిచ్చాడు. ముందెప్పుడు రాగానే ఆసనం మీద కూర్చోబెట్టాలి. ఆ తర్వాత కాళ్ళు కడిగాడు, ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకున్నాడు. మహాత్మా నీ పాదోదకం గంగా అని శిరస్సును చల్లుకున్నాడు. పాదాల మీద పుష్పాలు పెట్టాడు, చేతులు కడిగాడు, త్రాగేందుకు అర్ఘ్యమిచ్చాడు. అన్నీ ఇచ్చి గురువుని ఎంత భక్తితో పూజించాలో అంత భక్తితో పూజించాడు. నారదుడు కూడా విష్ణువు యొక్క అవతారాలు ఒకడు సుమా, అందువల్ల అంత భక్తిగా విష్ణువుని పూజించినట్టు పూజించాడు. అసలు నిజం చెప్పాలంటే భగవంతుణ్ణి పూజించడం కంటే భగవద్భక్తుణ్ణి, ఒక భాగవతుణ్ణి పూజిస్తే ఆయన చాలా సంతోషిస్తాడు. కృష్ణుడు కుచేలుని పూజించలేదు. అలాగే ఇవాళ వేదవ్యాసుల వారు మహాత్ముణ్ణి, నారదుణ్ణి, గురువుని భక్తితో పూజించాడు. ఆ తర్వాత ఆయన అనుజ్ఞ తీసుకుని ఎదురుగుండా కూర్చున్నాడు. నారదుడు మెల్లిగా వీణ మీటుకుంటూ ఏమి ఎరగనట్లుగా, అన్ని ఎరిగి కూడా ఏమి ఎరగనట్టుంటారు మహాత్ములు. మెల్లిగా అడిగట, వ్యాస నా ఎదురుగుండానే కూర్చున్నావు, అయినా నీ మనస్సు మనస్సులో లేనట్టు అనిపిస్తున్నది. ఒక్కొక్కప్పుడు ఎదురుగుండా కూర్చున్నవాడు అన్యమనస్కంగా ఉన్నట్టు మనకు అర్థమవుతున్నాడు. అంటే మన దగ్గరే ఉంటాడు, మనతో మాట్లాడుతూనే ఉంటాడు, వాడి మనస్సు ఎక్కడ ఉండదు. అది నారదునికి తెలియదా? అసలు అందుకే ఆయన వచ్చాడు. అయినా ఏమి ఎరగనట్టుగా, వ్యాస నా అంతటి వాడు ఎదురుగుండా ఉన్నా నా ఎదురుగుండా ఉన్నట్టే ప్రవర్తించకుండా ఎక్కడో ఉన్నట్టుగా ఉంది నీ మనస్సు. ఏదో అశాంతి కనపడుతోంది, ముఖం చూస్తే తెలుస్తోంది నీకు కొంచెం బాధ ఉన్నట్లుగా. మనస్సుకి శాంతి లేకపోతే ముఖంలో అశాంతి చూచేవారికి తెలిసిపోతుంది. నీలాంటి పండితుడు భారతం అనే ఇతిహాసం రాసిన వాడేమిటి ఇలా అశాంతిగా ఉండడం ఏమిటి? ఇది చాలా చిత్రంగా ఉంది. నువ్వు సామాన్యుడివా? ధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థ జాల విజ్ఞాతవు కామ ముఖ్య రిపుషత్క విజేతవు యోగి ముఖ్య నిర్ణేతవు. నువ్వు సామాన్యుడివా? సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడి, బ్రహ్మవంశంలో పుట్టినవాడి. నీకు బ్రహ్మకి చాలా తేడా ఉన్నది. బ్రహ్మగారు వేదములను పట్టుకుంటాడు, ఆయన సృష్టించలేదు. కానీ నువ్వు భారతమనే వేదాన్ని లోకానికి అందించిన గొప్ప ధాతవి. ఒక విధంగా చెప్పాలంటే భారతం పంచమ వేదం. ఈ వేదాన్ని ఎవరు రాయగలరు? నువ్వు ఒక్కడవే రాశావు. అందుకే భారత శృతి విధాతవు, భారతమనే వేదమును అందించిన నూతన బ్రహ్మవి. పైగా కలగాపులగంగా ఉన్న వేదములను నాలుగుగా విభజించి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనే పేర్లు పెట్టి వాటిని శిష్యులకి ప్రపంచంలో పంచిపెట్టి తద్వారా వేద జ్ఞానాన్ని లోకంలో ప్రచారం చేసిన వాడి. వేదములు విభజించడం కష్టం కాదు, భారతం రాయడము కష్టము కాదు, కానీ కామాన్ని జయించడం చాలా కష్టం. ఒక్క కామమే కాదు, ఆరు శత్రువులు జయించడం అంటే ఇంకా కష్టం. కానీ నీవో కామ ముఖ్య రిపు షట్క విజేతవు, అరిషట్ వర్గాన్ని జయించావు. ఒకదాన్ని మించినవి ఒకటైన కామ క్రోధ లోభమోహమద వాత్సర్యాలని ఆరింటిని అదుపులో పెట్టావు. ఆపై నీవు ధర్మ నిర్ణేతవు, ధర్మాన్ని నిర్ణయించిన వాడివి. మామూలు ధర్మములు కాదు, ముఖ్య ధర్మ నిర్ణేతవు. మానవుడు పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా ఏ వయస్సులో ఏమి చెయ్యాలి, ఏ తీర్థయాత్రల్లో ఏమి చెయ్యాలి, ఎక్కడ కూర్చుంటే ఎలా ప్రవర్తించాలో ఇవన్నీ వ్యాసుడు చెప్పాడు. ఉదాహరణకి ఇక్కడ పురాణం దగ్గర కూర్చున్నారు అనుకోండి, ఆ పురాణం దగ్గర కూర్చున్నంతసేపు మాట వరసకి కూడా పురాణ కథకి ఇంత భంగం కలిగించకూడదు. మధ్య మధ్యలో కొయ్యి అని ఫోన్ శబ్దం వచ్చిందంటే ఆ పాపం మీదే. చెప్పండి, నేను చెప్పలా. మీరు దేవీ భాగవతంలో ప్రథమ స్కంధంలో కథాచ్ఛేద అని ఉందా లేదా? నిద్రాభంగ కథాచ్ఛేద, దంపత్యో ప్రీతి భేదనం, శిశుమాతృ విభేదస్య బ్రహ్మహత్య సమం స్మృతం. ఎవడన్నా నిద్రపోతుంటే లేపితే బ్రహ్మహత్యా పాపం, కథ జరుగుతూ ఉంటే మధ్యలో డిస్టర్బెన్స్ కలగజేస్తే అది బ్రహ్మహత్యా పాపం, భార్యాభర్తల మధ్యలో తగాదా పెడితే అది బ్రహ్మహత్యా పాపం, తల్లిని బిడ్డని వేరు చేసేస్తే చేతి తల్లి చేతిలోంచి పిల్లని ఎత్తుకుపోతే ఆ పిల్లవాడిని అమ్మేసుకుంటే అది బ్రహ్మహత్యా పాపం, ఇలాంటివి చేయకూడదనే ధర్మములు ఆయనే చెప్పాడు. పురాణములలో ఎలా ఉండాలి, బయటకెడితే ఎలా ఉండాలి, ఇవన్నీ వ్యాసుల వారు నిరంతరం చెప్పారు. ఇంతెందుకు, నిద్రపోయే ముందు తప్పక కాళ్ళు చేతులు కడుక్కుని కొంచెం నీళ్లు ఆచమనం చేసి తూర్పు దిక్కుకి కానీ లేక దక్షిణం దిక్కుకేసి కానీ తల పెట్టుకుని నిద్రపోండి. నిద్రపోయే ముందు మూడు సార్లు శివ 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 నారాయణ 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 అనండి. అందుకే మీకు మహాత్ములైన జగద్గురువులు ఇతి నారాయణ స్మృతం అని ఆ నారాయణుడి పేరు మీదుగా ఉత్తరం ముగిస్తారు. ఎందుకని అంటే ఈ వంకతో అయినా మీకు నారాయణ స్మరణ నేర్పుదామని. నిద్రపోయే ముందు స్వయంగా వేదవ్యాసులు చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఎవరైనా కాళ్ళు కడుక్కోండి, చేతులు కడుక్కోండి, మూడు మార్లు నీళ్లు లోపలికి నారాయణ స్మరణ పూర్వకంగా పుచ్చుకోండి, నిద్రపోయే ముందు శివ 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 నారాయణ 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 అని కొడుకోండి. ఆ నిద్ర పవిత్ర నిద్ర. ఒకవేళ నిద్రలో మరణం వస్తే అటువంటి వాడు ఈ స్మరణ వల్ల, ఆచమనం వల్ల, చేతులు కాళ్ళు కడుక్కోవడం వల్ల యమదర్శనం చేసుకోడు, వాడికి తప్పక స్వర్గం వంటి ఉత్తమ లోకాలు వస్తాయి. ఇంత గొప్ప ధర్మాలు ఎవరు చెబుతారు? ఈ ధర్మములన్నీ చెప్పావు నువ్వు. అందుకే ధర్మ ముఖ్య నిర్ణేతవును. యోగి నేతవు, యోగులకి నాయకుడివి. వినీతుడవు. ఇన్ని ఉన్నవాడికి వినయం ఉండదు. కానీ వేదవ్యాసుడు ఎంత పండితుడైనా రెండు చేతులు జోడించి వినయంగా వచ్చిన గురువు గారికి దండం పెట్టాడు. నాలుగు రోజులు చదువుకుంటే ఐదో రోజు తల మీదకి కళ్ళు వెళ్ళిపోవడంలో చాలా మంది చూస్తున్నాగా. గట్టిగా మీరు నాలుగు సార్లు పౌరాణికుడిని పొగిడితే ఐదో రోజు నుంచి ఇతర పౌరాణికుల మీద వాడు చెప్పింది తప్పని వీడు టీవీలో ఎందుకు ఎగురుతాడు అంటే అహంకారం, దురహంకారం. ఇది ఒక మహాత్ముడు ఒక ప్రచారం చేస్తున్నాడు అనుకుందాం, నీకు నచ్చకపోతే మానే, ఆయనది తప్పు అంటూ నీవు ఒప్పు చెప్పాలి కానీ ఇతరుల తప్పు నీకెందుకండి. ఇప్పుడు పుష్కరంలో స్నానం చేయన్నాం, స్నానం చేయడానికి వీల్లేదంటే అంటే నీకు పురాణాలన్నీ స్నానం చేయొద్దని చెప్పాయా చేయమని చెప్పాయా? నీవు పురాణము చెబుతున్నప్పుడు పురాణములు ఏ పురాణములైనా నదీ స్నానం చెయ్యి 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 అంటున్నాయా లేదా? అప్పుడు ఆ నదీ స్నానం చెయ్యొద్దన్నావంటే స్నానం చేస్తే పుణ్యం రాదంటే నువ్వు నాస్తికుడివి అని శాస్త్రం చెబుతున్నది, నేను చెప్పలా. ఇలాంటి ధర్మములు కొంచెం తెలిసి దాన్ని వినయముతో లోకానికి చెప్పడం చాలా కష్టం. వ్యాసుడు చాలా వినయంగా ఉంటాడండి. పెద్దలు కనబడితే పెద్దలను ఎప్పుడూ తిట్టాడు. నేను చూస్తున్నాను కదా చాలా మందిని, కొంతమంది పెద్దలు ఏమండి వాళ్ళ దగ్గర ఏమైనా గొప్ప ప్రమాణం ఉందేమో, నా దగ్గర లేదేమో, వాళ్ళకు నమస్కారం అంటున్నారంటే అది వినయం, అది వ్యాసుడి లక్షణం. మేము గనక వినయం లేకుండా మీరు పాపాత్ములని ఇతరుల మీద ధ్వజం ఎత్తి వాళ్ళని తిట్టడం మొదలు పెడితే దానివల్ల వాడు వెంటనే రాదు కానీ ఎప్పుడో ఒకప్పుడు ఆ పాపం అనుభవించక తప్పదు. కాబట్టి ఉన్న వీలున్నంత వరకు ధర్మ ప్రచారం చేసే వాళ్ళందరికీ ఒకటే చెబుతున్నాను, అందరం కలిసి భక్తితో ధర్మ ప్రచారం తీయాలి తప్ప ధర్మ ప్రచారాన్ని అధర్మ ప్రచారంతో అడ్డుకోకూడదు, అది మహాపాపం. అలా చేస్తే వాడు అవినీతుడు. కానీ వ్యాసుడు అలాంటి వాడు కదా, గనక వినయవంతుడు గనక వినీతుడవు అన్నారు. అసలు అంత గొప్ప గొప్ప పాత్ర మరి ఎక్కడా లేదు. వ్యాసుడు అంతటి వినయవంతుడు లేడట, అంత పాండిత్యం ఎవరి దగ్గర ఉంది? వ్యాసుడు రాసింది చెప్పడానికి మాకు యుగములు సరిపోవడంలా. ఇవాళ 40 రోజులు ఉంటున్నారు. ఈ మీడియా లేని రోజుల్లో ఒకప్పుడు ఏలూరులో 128 రోజులు చెప్పారు ఇదే భాగవతం. 128 రోజులు, 108 రోజులని పాంప్లెట్ వేయమంటే నా శిష్యుడు పొరపాటు 128 అని వేశాడు, వేసినందుకు చెప్పాల్సి వచ్చింది. 128 రోజులు చెప్తే చివరి రోజున ద్వాదశ స్కంధం అవ్వలేదు నాకు. రోజు 2 గంటల చొప్పున 128 రోజులు చెబితే అవ్వలేదంటే ఇక భాగవతం ఏమవుతుందండి? అటువంటి భాగవతము మీకు చెప్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఒకసారి చూడండి, వీళ్ళు ఏలూరులో వేణుగోపాలస్వామి గురి గుడి అని ఉంది, తూర్పు వీధిలో సంతాన వేణుగోపాలస్వామి గుడి. 1999లో అప్పుడు నేను పురాణం మొదలుపెట్టా. ఆ పురాణం మొదలుపెట్టినప్పుడు పెద్ద తుఫాన్ వచ్చి ఆ గుడి ఎక్కడో లోకంలో పాదం పాతాళంలో ఉండేది, గుడి మునిగిపోయింది. ఆ దెబ్బతో పురాణం ఆగిపోతుందని ఆ గుడిని మళ్ళీ ఉద్ధరించి ఏకంగా పైకి తీసుకొచ్చి వాళ్ళు అద్భుతంగా కట్టారు ఆ గుడి. అప్పుడు 128 డేస్ విడిచిపెట్టకుండా చెప్పాం. చెబితే భాగవతం ఇంకా పూర్తవలేదు, ఎందుకంటే భాగవతం సంపూర్ణంగా తెలిసి చెప్పడం అంటే చాలా కష్టం, అన్ని విశేషాలు ఉంటాయి. అటువంటిది ఆ భాగవతము యొక్క ధర్మములను లోకానికి అందించాలనుకున్న వేదవ్యాసుల వారి వంటి వారికి ఎంత వినయం ఉంటే అందించారో ఆలోచించండి మీరు. అన్ని విశేషాలు ఎరిగిన మహాత్ముడు, ఆయన రాసిన వాటిని చెప్పడానికే టైం సరిపోలేదని చెబుతున్నాను నేను. ఆ మహాత్ముడు మాత్రం నేను రాశాననేవాడు కదట, ఎప్పుడూ వినయంగానే ఉండేవాడు. అటువంటి వినయవంతుడివి నీవు కూడా, అటువంటి వినీతుడు నీవు చలించి చల్లరే కాతడు కైవడిన్ భగవ కారణమేమి పరాశరాత్మజ. నీవు పిరికివాడికి వల్లే సామాన్యులలాగా దుఃఖం పొందడమేమిటి? వగవా, దుఃఖం పొందడానికి కారణమేమిటి? వ్యాస, నేను ఎదురుగుండా కూర్చున్నా, నా ఎదురుగుండా కూర్చుని నువ్వు చింతిస్తున్నావు, నీ చింతకేదో కారణం ఉన్నది, ఆ చింతా కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు వ్యాసుడు, గురుదేవా అన్నీ మీకు తెలుసుండి కూడా నన్ను అడుగుతున్నారు, అయినా చెబుతున్నాను. అడిగినప్పుడు గురువు గారికి సమాధానం చెప్పాలి గనక. మీరు చెప్పినట్టే నేను వేదాలు విభజించాను, పురాణాలు రాశాను, భారతం రాశాను, ఇన్ని చేసినా మనశ్శాంతి లేదు. మనశ్శాంతి లేనప్పుడు ఎన్ని సంపదలున్నా, ఎంత కీర్తి ఉన్నా, ఎంత పేరున్నా అది వ్యర్థం. నాకు ఎందుకు అశాంతి వచ్చిందో తెలియలేదు, ఆ అశాంతిని తొలగించండి అన్నాడు. అప్పుడు చెప్పాడు ఆయన, నీ అశాంతికి గల కారణం చెబుతున్నా విను. అంచితమైన ధర్మ చేయమంతయు చెప్పితివి, అందులోన ఇంచుకగాని విష్ణు కథలేర్పడ తెల్పవు, ధర్మముల్ ప్రపంచిన మెచ్చునే గుణ విశేషములెన్నినగాక. నీకు ఈ కొంచెము వచ్చుటల్లా హరి కోరి నృత్యంపమి ఆర్య పూజిత. నువ్వు ధర్మం చెప్పావు లోకానికి, ఎవరు ఎలా పడుకోవాలి, ఎలా లేవాలి, కాళ్ళు ఎలా కడుక్కోవాలి, నిద్ర ఎలా పోవాలి, అన్నం ఎలా తినాలని చెప్పాడు ఆయన. ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమం కేసి ఉత్తరం కేసి తలపెట్టి పడుకోతున్నాడు, అదో గొప్ప ధర్మం. నరుడు ఉత్తర పశ్చిమముల శిరముగా నిద్రించుటెక్కు చేయు కుమారా, పడమర దిక్కుగా ఉత్తరం దిక్కుగా తలపెట్టి నిద్రపోతే వాడు క్రమంగా బుద్ధిహీనుడు దరిద్రుడు అవుతాడు. ఇలాంటి ధర్మములు ఎన్నో చెప్పావు, భార్యాభర్తలు ఎలా కలిసి ఉండాలో చెప్పావు. కానీ ఈ ధర్మములన్నీ చెప్పినంత మాత్రం చేత భగవంతుడు మెచ్చుకోడు. ధర్మం అవసరమే, ఆ ధర్మంతో పాటు అశాంతి తొలగాలంటే హరి యొక్క లీలలను వర్ణించాలి, గుణములను వర్ణించాలి, భక్తుల కథలను రాయాలి. నువ్వు భారతంలో కృష్ణుడు కూడా ఉన్నాడు కాబట్టి కృష్ణుడికి సంబంధించి రాశావు, గాని ఎక్కడైనా కృష్ణుడు అవతారం గురించి చెప్పావా? ఆయన భక్తుల చరిత్రలు చెప్పావా? లీలలు వర్ణించావా? ధర్మములు ఎన్ని ప్రపంచించినా తన లీలలు రాయకపోతే, తన భక్తుల యొక్క కథలు రాయకపోతే పరమాత్ముడు సంపూర్ణంగా అనుగ్రహించడు. అనుగ్రహం లేకపోతే నీకు ఈ కొరత వస్తుంది, అశాంతి వస్తుంది. నీకు అశాంతి రావడానికి మూల కారణం హరికథలు పూర్తిగా రాయకపోవడం. కేవల ధర్మములు ఉపయోగం లేదు, ధర్మములు కొంతవరకే ఉపయోగపడతాయి, ధర్మములు సంపదల వరకే ఉపయోగపడతాయి. నీకు శాశ్వత కైవల్యం మనశ్శాంతి లభించాలంటే శ్రీకృష్ణ లీలామృతాన్ని లోకానికి రాసి అందించాలి. అసలు పుస్తకం అంటే ఏమిటి? చాలా మంది పుస్తకాలు రాస్తున్నాము, ఇవన్నీ పుస్తకాలు అంటే పుస్తకాలు కదట. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజహంసావళి సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తి వెలుంగొందు. శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం వయ్యు శ్రీకరమై ఉండదయోగ్య దుర్మలి నవత్కాకోలకర్తాకృతి. హరినామస్మరణ ఉన్న పుస్తకము నిజమైన పుస్తకం. కైలాస పర్వతంలో మానసము అని పేరు కలిగిన ఒక సరోవరం ఉంది కదా, ఈ మానస సరోవరంలో బంగారపు తామర పువ్వులు ఉంటాయి, బంగారపు రంగులో ఉన్న తామర పువ్వులు. ఈ తామర పువ్వుల మీద చేరి హంసలు చక్కగా కిలకిలారావాలు చేస్తూ ఆ తూడులు తింటాయి. హంసలతో తామర పువ్వులతో స్వచ్ఛమైన నీటితో ఉండే మానస సరోవరం ఎటువంటిదో శ్రీ మహావిష్ణువు యొక్క లీలలున్న పుస్తకం అటువంటిది. ఇప్పుడు భాగవతం అనే దాంట్లో శ్రీకృష్ణ లీలలున్నాయి కదా, హరి యొక్క అవతారాలు ఉన్నాయి కదా. ఆ హరి అవతారములు గుణ విశేషములతో ఉన్న ఈ గ్రంథము స్వచ్ఛమైన నీటితో బంగారు తామరలతో హంసలతో ఉన్న మానస సరోవరం వంటిది. అదే హరిస్మరణ లేదనుకుందాం, అప్పుడు ఆ పుస్తకము చాలా డిటెక్టివ్ కథలు ఉంటాయి. అర్ధరాత్రి అమావాస్య, కాకులు కావు ఉన్నాయి, గొడ్ల గోపలు గుమ్మి అన్నాయి, అప్పుడు తెరుచుకుంది తలుపు. ఏమిటి పుస్తకాల వల్ల ఉపయోగం ఉంది? ఇదిగో ఈ పుస్తకాలు ఎటువంటివో చెప్పాడు. ఇందులో మంచి సస్పెన్స్ ఉంటుంది, కథ చాలా బాగుంటుంది. కానిట హరినామస్తుతి లేని కావ్యం ఉందే, అది ఎన్ని అర్థములతో ఎన్ని కథలతో ఎన్ని విచిత్ర అలంకారాలతో ఉన్నప్పటికీ, అందుకే విచిత్ర అర్థాన్వితం వయ్యు శ్రీకరమై ఉండదు, పవిత్రం కాదది. ఆ కథలు నీకు శాంతి ఇవ్వవు, మోక్షం ఇవ్వవు. అందుకే డిటెక్టివ్ నవల్స్ అయితే రోగాలు వస్తాయి. రాత్రిపూట ఇంటికెళ్ళి సీరియల్స్ చూస్తే కొద్ది రోజులకి సీరియల్గా రోగాలు వస్తాయి. అదే ఈ కథ వినండి, ఆరోగ్యం మానసరోవరం. ఇది రెండోది ఏం చెప్పారు, హరిస్మరణ లేని కథలు అయోగ్య దుర్మలినవత్ కాకోలగత్తా కృతిన్, పనికి మాలిన మురికి నీటితో కూడిన గుంట వంటిది. ఓ చోట గుంటుంది, వర్షం కురిసింది, ఆ వర్షం వల్ల గుంటంతా నీటితో నిండింది. క్రమంగా నీరేమవుతుంది, కొంతకాలానికి మురికెక్కి అందులో పచ్చని పసరు చేరి కాకులు తిరుగుతాయి. అందులో కాకులు తిరిగి అంటే ఆ దరిద్రపు నాచు నాకుంటూ బతుకుతాయి. ఆ కాకులతో, వంత కాకులతో, నీటి కాకులతో, మురికి నీటితో, అసహ్యంగా ఉన్న విషంతో కూడిన నీటి వంటి మురికి నీటి గుంట హరిస్మరణ లేని కథ. అదే హరిస్మరణ ఉన్నదో అది మానసరోవరం. అది మానసరోవరం, ఇది మురికి నీటి సరోవరం. అందులో హంసలుంటాయి, ఇందులో కాకులుంటాయి. అందులో బంగారపు తామర పువ్వులు ఉంటాయి, ఇందులో నాచు బురద చెత్త చెదారం ఉంటాయి. కాబట్టి హరిస్మరణ ఉన్న కథలు రాయడం మాని హరిస్మరణ లేని మురికి నీటి గుంటలు తోలికి ఎందుకు వెళ్ళడం? అదే నీకు కొరత రావడానికి మూల కారణం. కావ్యం యొక్క నిర్వచనం ఇది. అనగానే వ్యాసుడు కూడా ఒక చిన్న అనుమానం వెలిపించాడుండో ఇక్కడ. ఏమండి భాగవతం లాంటివి రాస్తే చాలా మంచిది, అవే గ్రంథం అంటున్నావు, శ్రీ మహావిష్ణువు లీలలు భాగవతం రాయడం అంటే మాట్లా, భాగవతం రాయడానికి ఎంత పాండిత్యం కావాలి, పొరపాటున అపశబ్దములు వస్తేనో. అపశబ్దములు రాకుండా ఎవడన్నా రాయగలడా? కష్టం కదా మరి, ఎంత గొప్పవాడికైనా పొరపాటు రావచ్చు. కృష్ణ అనలేక కృష్ణ అనొచ్చు, ఒక్కోసారి రామ అనలేక రామ అనొచ్చు, ఏమో ఏ పొరపాటు వస్తుందో తెలియదు. ఒకవేళ అపశబ్దం వస్తేనో అన్నాడు. అంటే వ్యాసుడే భయపడితే ఇక మనమెంత, నేను మహాపండితుణ్ణి నాకు అంతా వచ్చు అని ఎవడన్నా అనుకుంటే ఎంత తెలివి తక్కువాడో ఆలోచించండి. వ్యాసుడు కూడా అపశబ్దములు వస్తే ఎలాగా అన్నాడే. అప్పుడు నారదుడు ఏమన్నాడో తెలుసా, అపశబ్దంబుల గూడియున్ హరిచరిత్రలాపముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావింపుచున్ పాడుచున్ తపముల్ చేయుచు జపముల్ చేయుచు వీనులన్ వినుచు అశ్రాంతం బుచింతింపుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురు గదా తత్వజ్ఞ చింతింపువా. వ్యాస మహర్షి, అపశబ్దాలు వస్తే మాత్రం పురాణం పురాణమే కదయ్యా, నీ భక్తి కావాలి కానీ భగవంతుడికి భాష కావాలా? అపశబ్దాలు ఒకవేళ వచ్చినా హరిచరిత్ర చెప్పడము రాయడము మానవుల్ని తరింపచేస్తుంది. అంటే అందులో ఆయనకి ఒకవేళ దోషం వచ్చినా ఆ దోషానికి బాధపడ్డు పట్టించుకోడు, నా కథ రాశాడు చాలు అని అనుగ్రహిస్తాడు. గోవింద లేక గోవింద అంటలే చాలా మంది, నిజానికి గోవింద అనాలి, అయినా సరే ఏడుకోండి వాడా వెంకటరమణ గోవింద గోవింద అంటే నాకు చెవులకు ఒక్కోసారి కన్న కఠోరంగా వినబడేది. ఆయనకి వినబడదట పాపం, గోవింద అన్న గోవింద అంటాడు పాపం ఆయన. ఫోన్లో ఎలా పలికినా వాడు ఆ ఉద్దేశంతో ఉన్నాడు, భక్తితో ఉన్నాడు అనుకుంటాడు. అదే ఇక్కడ చెప్పాడు నారదుడు, నాయన అపశబ్దములు ఉన్నప్పటికీ నువ్వు హరిచెత్త రాయి చెప్పు, ఆయన సంతోషిస్తాడు, సకల పాపాలు తొలగుతాయి. ఆయనకి పాప పరిత్యాగం చేసే ఊహ ఉన్నది, ఫోన్లో గోయిందన్నా వీడి పాపాలు తొలగిద్దాం అంటట. అందుకనే మహాత్ములు ఏం చేస్తారు, హరి యొక్క కథలు చెబుతారు, హరినామస్మరణ చేస్తారు, జపం చేస్తారు, నిరంతరం లోపల లోపల ఆయన్ని తలుచుకుంటారు. ఇలా తలుచుకుని తపస్సులు జ్ఞానులు ఎంతో మంది మోక్షం పొందుతున్నారు. తత్వజ్ఞ ఆలోచించు, నువ్వు భాష గురించి ఆలోచించకు, భావం గురించి ఆలోచించు, భక్తితో రాయి. ఇప్పుడు అసలు రహస్యం చెబుతున్నా విను, నేను కూడా పూర్వజన్మలో ఎందుకు పరికినాను ఒక దాసీపుత్రుని అన్నాడు ఆయన. ఆ దాసీపుత్రుడిగా నారదుని కథ అద్భుతంగా ఉంటుంది. భాగవతం మొదటి రోజు అప్పుడే ప్రారంభమైంది, రేపు 6:30 అంటే 6:30కి సరిగ్గా ప్రారంభించి ప్రతిరోజు 6:30 నుంచి 8:30 దాకా వినడానికి సంసిద్ధంగా రండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 8:30 దాకా కూర్చోవాలంటే కొంత కడుపులో ఏదో ఒకటి పడకుండా ఈ కలికాలంలో వాళ్ళు రాలేకపోతున్నారు. 8 దాటాక కొంచెం కడుపులో వాయు ప్రకోవచనం వల్ల కొంచెం బయటికి వెళ్లాల్సిన పరిస్థితి రాకుండా ఏదో ఎక్కువ వద్దు కానీ ఒక డజన్ ఇడ్లీ తిని నెయ్యి వేసుకుని చట్నీ వేసుకుని వస్తే మంచినీళ్ళు పుచ్చుకుని అప్పుడు 8:30 అయినా సరే పర్వాలేదు ఇంటికి వెళ్ళచ్చు అనిపిస్తుంది. హాయిగా 8:30 లోపు వదలడం కుదరదు కనుక అందుకు సంసిద్ధులై మధ్యలో లేవకుండా ఉండేలా రండి. ఇవాళ చాలా ఆనందం ఏమిటో తెలిసిన, నేను 1/2 గంట ఎక్కువ తీసుకున్నాను, 1/2 గంట ఆలస్యంగా మొదలెట్టినా, అయినా పాపం ఒక్కళ్ళు లేవలేదు. అంటే మీ భక్తికి ఓడిపోయాం మేమందరం కూడా, లొంగిపోయాం. తప్పక మీకు సకల శుభాలు లభిస్తాయి. ఇంకా 39 రోజులు సంపూర్ణంగా భాగవతాన్ని విని తరిద్దా. నాకు భాగవతం అంటే లోపల బాగా ఇష్టం, జీర్ణించుకుపోయింది అది పైగా. ఆ భాగవతం చెప్పే భాగ్యం వచ్చినందుకు పరమాత్మకి సద్గురువులకి నిజంగా మనస్ఫూర్తిగా హరిప్రసాద్ గారికి అనేక మంగళాశాసనాలు అందజేస్తున్నాను. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.